సీక్రెట్స్ ఆల్ నేషన్స్ గాస్పెల్ పబ్లిషర్స్ ద్వారా. యువకులు మరియు వృద్ధులు, పురుషులు మరియు మహిళలు తమ జీవితంలో రహస్యాలను కలిగి ఉండటానికి ఇష్టపడతారు, అలాగే ఒకరికొకరు రహస్యాలు చెప్పుకుంటారు. ఈ చిత్రంలో ఇద్దరు చిన్నారులు ఎవరికీ తెలియదని వారు భావించే విషయాలను ఒకరికొకరు చెప్పుకోవడం మీరు చూస్తున్నారు. రహస్యం అనేది కొంతమందికి తెలిసిన మరియు గోప్యంగా ఉంచవలసిన వ్యవహారం. మనుష్యుల నుండి మనకు రహస్యాలు ఉండవచ్చు, కాని దేవుని నుండి మనం దేనినీ దాచలేము. మన హృదయాలలోని లోతైన ఆలోచనలు ఆయనకు తెలుసు. దేవుని నుండి దాచలేని రహస్యం లేదు. మోషే ఇలా అన్నాడు, మా పాపములను నీ ఎదుట ఉంచుచున్నావు, మా రహస్య పాపములను నీవు చూడగలవు. కీర్తనలు 90:8. మనం చేసే ప్రతిదానికి, మంచివైనా చెడ్డవైనా, రహస్యంగా చేసేవాటిని కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రసంగం 12:14. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అందరి రహస్య ఆలోచనలకు తీర్పు తీరుస్తాడు. రోమన్లు 2:16, దేవుడు మనుష్యుల బాహ్య చర్యలను మాత్రమే తీర్పు ఇస్తాడు, కాని వారి అత్యంత దాచిన పాపాలు మరియు రహస్య పనులు, వారి అంతర్గత ఉద్దేశాలు మరియు లక్ష్యాలు, ఏదైతే దాచబడిందో అది బయటికి తీసుకురాబడుతుంది మరియు కప్పబడినది బయటపడుతుంది. మార్క్ 4:22. రాయి, చెక్క లేదా లోహంతో విగ్రహాన్ని తయారుచేసి రహస్యంగా పూజించేవారిపై దేవుని శాపం. ద్వితీయోపదేశకాండము 27:15. వ్యభిచారి సంధ్యాకాలము కొరకు వేచియుండును, అతను తన ముఖాన్ని ఎవరూ చూడకుండా కప్పుకుంటాడు. జాన్ 24:15. మన జీవితకాలమంతా మనుష్యుల ముందు మన చెడు పనులను దాచడంలో విజయం సాధించవచ్చు మరియు మన రహస్య పాపాలు వెలుగులోకి రాకుండా చనిపోవచ్చు, కాని మనం దేవుని నుండి తప్పించుకోలేము. చనిపోయినవారు, చిన్నవారు, గొప్పవారు దేవుని ఎదుట నిలబడే రోజు తప్పకుండా వస్తుంది. చనిపోయినవారు, పెద్దవారు, చిన్నవారు అనే తేడా లేకుండా సింహాసనం ముందు నిలబడి ఉండడం నేను చూశాను. పుస్తకాలు తెరవబడ్డాయి, తరువాత మరొక పుస్తకం తెరవబడింది, సజీవుల పుస్తకం. పుస్తకాలలో నమోదు చేయబడినట్లుగా చనిపోయినవారు వారు చేసిన దాని ప్రకారం తీర్పు తీర్చబడ్డారు. సజీవుల గ్రంథంలో తన పేరు వ్రాయని వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయబడ్డాడు. ప్రకటన 20:12-15. కాబట్టి మన రహస్య పాపాలను దేవునికి మరియు అవసరమైన చోట మనుషులకు కూడా ఒప్పుకోవడం చాలా అవసరం. మనం అలా చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఎందుకంటే యేసు యొక్క అమూల్యమైన రక్తం అన్ని పాపాల నుండి మనలను శుద్ధి చేస్తుంది. 1 యోహాను 1:7, దావీదు దాచిన అన్ని లోపాల నుండి తనను విడిపించమని దేవుణ్ణి అడిగాడు. కీర్తనలు 19:12. భగవంతుడికి మాత్రమే అన్ని రహస్యాల జ్ఞానం ఉంది. ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు? మన దేవుడైన యెహోవా కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాడు. ద్వితీయోపదేశకాండము 29:29, తన ప్రేమలో అతను తన అనేక రహస్యాలను మనుష్యులకు వెల్లడించాడు, మొదటగా తన ప్రవక్తల ద్వారా మరియు తరువాత తన తండ్రిని మరియు తన తండ్రి చిత్తాన్ని మనకు వెల్లడించడానికి వచ్చిన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. లో.ఆమోస్ 3:7. సార్వభౌమ ప్రభువు తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను వెల్లడించకుండా ఎన్నడూ ఏమీ చేయడు అని చదువుతాము. ఆయన నీతిమంతులను తన విశ్వాసంలోకి తీసుకుంటాడు. సామెతలు 3:32. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రేమ యొక్క అన్ని రహస్యాలను మనకు వెల్లడించాడు. దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తద్వారా ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ చనిపోకుండా శాశ్వత జీవితాన్ని పొందుతారు. జాన్ 3:16. ప్రతి ఒక్కరూ ఒక్కసారే చనిపోవాలి, ఆ తర్వాత దేవునిచే తీర్పు తీర్చబడాలి. హెబ్రీయులు 9:27. ఇది రహస్యమేమీ కాదు, మనమందరము క్రీస్తు ఎదుటా ప్రత్యక్షమై ఆయనచే తీర్పు తీర్చబడాలి. ప్రతి ఒక్కరూ తన శారీరక జీవితంలో మంచి లేదా చెడు చేసిన ప్రతిదాని ప్రకారం తనకు అర్హమైన వాటిని పొందుతారు. 2 కొరింథీయులు 5వ వచనం 10, ఇది రహస్యమేమి కాదు, ఎవరూ నాశనమవ్వాలని ఆయన కోరుకోవడం లేదు, కాని అందరూ తమ పాపాలను విడిచిపెట్టాలని కోరుకుంటున్నారు. 2 పేతురు 3వ వచనం 9, కాబట్టి ఆయన మనకు, అలాగైతే అన్ని చోట్ల ఉన్న ప్రజలందరికీ వెళ్ళి వారిని నా శిష్యులుగా చేసుకోండి. మాథ్యూ 28వ వచనం 19, యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు ఎప్పటికీ ఒకేలా ఉన్నాడు, మరియు క్రీస్తును మన జ్ఞానంగా మార్చాడు అనేది రహస్యం కాదు. ఆయన ద్వారా మనం దేవుని పరిశుద్ధ ప్రజలతో సరిపెట్టబడ్డాము మరియు విడిపించబడ్డాము. హెబ్రీయులు 13వ వచనం 8 మరియు 1, కొరింథీయులు 1వ వచనం 30, లక్షలాది మంది నేడు ఆయన రక్షణ కృపకు మన పాపాలన్నిటినీ క్షమించి మన వ్యాధులన్నింటినీ నయం చేసే శక్తికి సాక్ష్యమిస్తున్నారు. యేసు మనం అనుభవించాల్సిన బాధను, మనం భరించాల్సిన బాధను సహించాడని మనకు ఖచ్చితంగా తెలుసు. మన పాపాల కారణంగా ఆయన గాయపడ్డాడు. అతను అనుభవించిన శిక్ష వల్ల మనం స్వస్థత పొందాము. యెషయా 53, మన పాపాలను దేవునికి ఒప్పుకుంటే ఆయన మన పాపాలను క్షమించి అన్ని తప్పుల నుండి మనల్ని శుద్ధి చేస్తాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి శుద్ధి చేస్తుంది. 1 యోహాను 1వ వచనం 7 మరియు 9, దేవుని గొర్రెపిల్ల ఆయన యేసు మన పాపాలను తీసివేయడానికి మాత్రమే కాకుండా పవిత్రాత్మ మరియు అగ్నితో మనకు బాప్టిజం ఇవ్వడానికి కూడా వచ్చాడనేది రహస్యం కాదు. మాథ్యూ 3వ వచనం 11, దేవుని కుమారుడైన యేసు మన పాపాల కోసం శిలువపై మరణించాడనేది రహస్యమేమీ కాదు. అతను సమాధి నుండి మళ్లీ లేచి పరలోకానికి వెళ్లాడు. అక్కడ అతను ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ వచ్చిన వారిని రక్షించగలడు. అతని ద్వారా దేవునికి, ఎందుకంటే వారి కోసం దేవునితో వాదించడానికి అతను శాశ్వతంగా జీవిస్తాడు. హెబ్రీయులు 7వ వచనం 25, ఆయన పరలోకంలో తన అనుచరుల కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు, తద్వారా మనం నిత్యం ఎక్కడున్నాడో అక్కడే ఉంటా. యోహాను 14వ వచనం 1 నుండి 3 వరకు, మనం సహిస్తూ ఉంటే మనం కూడా ఆయనతో పాటు పరిపాలిస్తాము. 1 తిమోతి 2వ వచనం 12, యేసు మళ్లీ వస్తున్నాడని కూడా మనకు ఖచ్చితంగా తెలుసు. ఆజ్ఞ యొక్క అరుపు, ప్రధాన దేవదూత స్వరం, దేవుని బాక శబ్దం ఉంటుంది, మరియు ప్రభువు స్వర్గం నుండి దిగివస్తాడు. క్రీస్తునందు విశ్వాసముంచి మరణించినవారు మొదట బ్రతికి లేస్తారు. ఆ కాలములో జీవిస్తున్న మనము వారితో పాటు మేఘములలో ప్రభువును గాలిలో కలుసుకొనుటకు సమకూడబడుదుము. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటాము. 1 థెస్సలొనికేయులు 4వ వచనం 16 నుండి 17 వరకు, ఇది రహస్యం కాదు, అన్యదేశాలు భూమిపై తన శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు రాకడ సమీపంలో ఉంటుంది. ఇజ్రాయెల్ యూదు రాజ్యం స్థాపించబడినప్పటి నుండి ఇది జరుగుతోందని అందరికీ తెలుసు. అయితే తీవ్రమైన జాతీయవాదం అనేక చిన్న మరియు పెద్ద దేశాలను ప్రభుత్వంలో స్వతంత్రంగా చేసింది. కాబట్టి ఏ సమయంలోనైనా ఆయన ప్రజల కోసం క్రీస్తు రాకడను మేము ఆశిస్తున్నాము. ఈ చివరి రోజుల్లో పురుషులు మరింత అధాన్నంగా మరియు అధాన్నంగా మారడం మనకు రహస్యమేమీ కాదు. ఆ సమయంలో చాలామంది తమ విశ్వాసాన్ని వదులుకుంటారు. వారు ఒకరినొకరు ద్రోహం చేస్తారు మరియు ఒకరినొకరు ద్వేషిస్తారు. అటువంటి చెడు వ్యాప్తి చెందుతుంది. చాలామంది ప్రజల ప్రేమ చల్లబడుతుంది. దేశాలను ఖాళీగా మోసం చేస్తున్న ఈ ప్రపంచంలోని దేవుడు క్రీస్తు విరోధిని బహిర్గతం చేయడానికి సన్నాహాలు, వాగ్దానాలు అబద్ధాన్ని నమ్మేలా చేస్తాయి. మత్తయి 24వ వచనం 10 నుండి 13 వరకు, అయితే డ్రాగన్, డెవిల్ లేదా సాతాను అయిన పురాతన పాము త్వరలో బంధించబడి అగాధంలో పడవేయబడుతుందని మనకు తెలుసు. తద్వారా అతను 1000 సంవత్సరాల వరకు దేశాలను మోసం చేయలేడు. పైగా ప్రకటన 20వ వచనం 2 నుండి 3 వరకు, యేసు మాత్రమే మార్గం, నిజం మరియు జీవితం అని రహస్యం కాదు, మరియు ఆయన ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు వెళ్లలేరు. జాన్ 14వ వచనం 6, సమాధిని మించిన మోక్షం లేదని, ఈరోజు రక్షణ దినమని మరియు ఎవరూ రక్షించలేని రోజు రాబోతోందని కూడా మనకు తెలుసు. సాతాను అబద్ధికుడు, మోసగాడు మరియు హంతకుడు. అతని కోసం మరియు అతని దేవదూతల కోసం సిద్ధం చేయబడిన శాశ్వతమైన నరకంలోకి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. జాన్ 8:44. కాబట్టి దేవునితో సమాధానపడమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీ కష్టాలన్నీ ఆయనకు చెప్పండి మరియు మీ పాపాలను ఒప్పుకోండి. అతను మిమ్మల్ని అన్ని పాపాల నుండి శుద్ధి చేస్తాడు, మీలో స్వచ్ఛమైన హృదయాన్ని సృష్టిస్తాడు మరియు మిమ్మల్ని తన కుమారుడు మరియు కుమార్తెగా అంగీకరిస్తాడు. మిమ్మల్ని దేవుని వారసుడిగా మరియు క్రీస్తుతో ఉమ్మడి వారసుడిగా చేస్తాడు. ఇప్పుడు రండి, చాలా ఆలస్యం కాకముందే మీరు ఎక్కడ ఉన్నారో ప్రార్థించండి. మీరు దేవుని బయలుపరచని రహస్యాలను మరింత తెలుసుకోవాలనుకుంటే దేవుని ప్రేరేపిత పుస్తకమైన బైబిల్ను పట్టుకోండి. ఇది ఇప్పుడు మరియు శాశ్వతత్వం కోసం మీరు తెలుసుకోవలసినవన్నీ మీకు తెలియజేస్తుంది. దేవుడు ఏమి చేయగలడు అనేది రహస్యం కాదు. అతను ఇతరుల కోసం ఏమి చేశాడో అతను మీకోసం చేస్తాడు. నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను. దొంగతనం చేయవద్దు. మొదటి పాపం నాకు చెందని దాన్ని తీసుకుని దొంగతనం చేసిన పాపం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నన్ను బందీగా పట్టుకుని కాల్చివేస్తామని బెదిరించారు. సహాయం కోసం దేవునికి ఏడుస్తున్నప్పుడు అతను మొదట నా పాపాల గురించి నన్ను దోషిగా నిర్ధారించాడు. ఒకరోజు జైలుగది మొత్తం దేవుని మహిమాన్వితమైన కాంతితో నిండిపోయింది. ఆ అద్భుతమైన వెలుగులో నా పాపాలన్నీ బాల్యంలోనే చూపించబడ్డాయి. దాదాపు 6 సంవత్సరాల చిన్న పిల్లవాడిగా నా దగ్గర లేని చిన్న నాణం తీసుకున్న సమయం దేవుడు నాకు గుర్తుచేశాడు. మేము ఆడుకుంటున్నప్పుడు మరో అబ్బాయి నా ప్లేమేట్ 2.5 సెంట్లు కోల్పోయాడు. నాణెం ఎక్కడికి పోయిందో నాకు తెలుసు, కాని అతనికి చెప్పలేదు. తరువాత నేను వెళ్ళి డబ్బు తీసుకుని కొన్ని మిఠాయిలు కొన్నాను. దేవుని దృష్టిలో నేను దొంగిలించాను. దొంగతనం పాపం. నేను దాని గురించి చాలాకాలంగా మర్చిపోయాను, కాని దేవుడు మర్చిపోలేదు మరియు నన్ను గుర్తుపెట్టాడు. మరియు దేవుని దృష్టిలో దొంగతనం ఎంత నీచమో నాకు చూపించాడు. దొంగిలించవద్దు. నిర్గమకాండము 20:15. అతను నా ఇతర పాపాలన్నింటినీ నాకు చూపించాడు. అవి చాలా ఉన్నాయి. అయితే నేను దేవుని ముందు దోషిగా తేలిన మొదటి పాపం దొంగతనం చేసిన పాపం. ఇది చాలా తక్కువ డబ్బు అయినప్పటికీ నా ప్లేమేట్కి అది చాలా ఎక్కువ. అతను కలిగి ఉన్నదంతా మరియు దేవుడు దానిని తన పుస్తకంలో వ్రాశాడు. అక్కడ మన పాపాలన్నీ నమోదు చేయబడ్డాయి. తీర్పు రోజున బహిరంగంగా చదవడానికి నా ఇతర పాపాలన్నింటితో కలిపి నేను ఈ పాపాన్ని ఒప్పుకున్నాను మరియు క్షమించమని అడిగాను. ఈ పాపం అందరితో కలిసి నన్ను నరకానికి తీసుకెళ్తుందని నాకు తెలుసు. ఏ రోజు అయినా కాల్చి చంపబడతారని నేను ఊహించినట్లుగా నేను ఎప్పుడూ మంటలను ఆర్పివేయని మరియు పురుగులు ఎన్నటికీ చావని శాశ్వతమైన నరకానికి వెళ్లాలని అనుకోవడం చాలా భయంకరంగా ఉంది. మార్క్ 9:48 తరబడి నేను క్షమించమని దేవునికి బిగ్గరగా అరిచాను. అకస్మాత్తుగా యేసు నాకు కనిపించాడు. శిలువపై వేలాడుతున్నాడు. నేను అనేక వికారమైన గాయాలు, అతని తలపై ముళ్ల కరీటం మరియు అతని చేతులు మరియు కాళ్లలో క్రూరమైన గోర్లు చూడగలిగాను. అతనిపై వచ్చిన బాధ మరియు దుఃఖం కారణంగా అతని ముఖం మొత్తం వక్రీకృతమై వికృతమైంది. అతని గాయాల నుండి రక్తం కారుతోంది. అతని రక్తాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు నా పాపాలన్నీ అతని విలువైన రక్తంతో కొట్టుకుపోయాయని అకస్మాత్తుగా గ్రహించాను. యేసు రక్తం ద్వారా నా పాపాలన్నీ క్షమించబడిందని నాకు తెలుసు. ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి శుద్ధి చేస్తుంది. 1 జాన్ 1:7. దేవుని శాంతి మరియు ఆనందం నా హృదయంలోకి వచ్చాయి. సజీవ దేవుడైన ఆయనను సేవించుటకు దేవుడు నా పాపముల నుండి మరియు చెరసాల నుండి నన్ను విడిపించెను. ఇకపై దొంగతనం చేయకుండా నాకు సహాయం చేశాడు. మొదటి పాపం. మనిషి చేసిన మొదటి పాపం దొంగతనం. ఆడం మరియు ఈవ్ స్వర్గంలో తినడానికి ఉత్తమమైన పండ్లు పుష్కలంగా ఉన్నాయి. వందలాది పండ్లతో నిండిన చెట్లు వారిని చుట్టుముట్టాయి. అద్భుతమైన జీవిత వృక్షం కాకుండా వారు స్వేచ్ఛగా తినవచ్చు. దేవుడు తన కోసం ఒక చెట్టును మాత్రమే ఉంచుకున్నాడు. జీవాన్ని ఇచ్చే చెట్టు మరియు ఏది మంచి మరియు ఏది చెడ్డదో తెలియజేసే చెట్టు. ఆదికాండము 2:9-17. దొంగ మరియు హంతకుడు అయిన సాతాను హవ్వకు చెందని దానిని దొంగిలించమని ఒప్పించాడు. మనిషి చేసిన మొదటి దొంగతనం ఇదే. ఇది ఈరోజు వరకు మానవాళికి దేవుని నుండి వేరు చెప్పలేని దుహఖం మరియు మరణాన్ని తీసుకువచ్చింది. దొంగతనం అనే పాపానికి మూలకర్త సాతానే. దొంగిలించడం కాబట్టి అది ఏ రూపంలో ఉన్నా యేసు దొంగ మరియు హంతకుడు మరియు అబద్ధికుడు అని పిలిచే డెవిల్తో భాగస్వామ్యం. జాన్ 10:10 దేవుడు ఇలా అన్నాడు, దొంగిలించకు. నిర్గమకాండము 20:15 అతను తన ప్రజలకు ఇలా చెప్పాడు, ఒక వ్యక్తి ఒక ఆవును లేదా గొర్రెను దొంగిలించి చంపినా లేదా అమ్మినా అతను ఒక ఆవుకి 5 ఆవులు మరియు ఒక గొర్రెకు 4 గొర్రెలు చెల్లించాలి. నిర్గమకాండము 22:1 మీరు ఆవును లేదా గొర్రెను ఎప్పుడూ దొంగిలించకపోవచ్చు, కాని మీరు అనేక ఇతర వస్తువులను దొంగిలించారు, బహుశా దుస్తులు, సబ్బు, చక్కెర, ఆహారం, డబ్బు, ఆభరణాలు, పనిముట్లు, కోడిపిల్లలు, పండ్లు, బంగాళాదుంపలు, గుమ్మడికాయలు, భోజనం, వాయిద్యాలు, సైకిళ్ళు, కార్లు లేదా మీకు చెందని ఏదైనా. బహుశా మీరు దానిని మళ్లీ తిరిగి ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో యజమాని నుండి అప్పుగా తీసుకుని ఉండవచ్చు. ఇది కూడా దొంగతనం లాంటిదే. మీరు ఫర్నిచర్, దుస్తులు లేదా మరేదైనా క్రెడిట్పై కొనుగోలు చేసి ఉండవచ్చు. ఇది కూడా దొంగతనానికి మరో మార్గం. మీకు అవసరమైన చాలా వస్తువులను ఎవరైనా కలిగి ఉండటం మీరు చూడవచ్చు, మరియు మీరు దానిని తీసుకుంటే అతను లేదా ఆమె దానిని కోల్పోరు అని మీరు అనుకుంటారు. దేవుని ముందు ఇది కూడా దొంగతనం మరియు పాపం. బహుశా ఒక అన్యజాతిగా మీరు సుంతి పాఠశాలలో ఉండి గుమ్మడికాయలు, భోజనం లేదా గొర్రెలను కూడా దొంగిలించారు, అది తప్పుగా చూడలేదు. అయితే దేవుడు దానిని దొంగతనం అంటాడు. బహుశా మిమ్మల్ని మీరు క్రిస్టియన్ అని పిలుచుకుంటారు, అయినప్పటికీ మీకు చెందని వస్తువులను మీరు నిరంతరం తీసుకుంటారు. బహుశా మీ యజమాని లేదా యజమానురాలు మీ స్నేహితుల నుండి లేదా మీ స్వంత సంబంధాల నుండి లేదా వింత వ్యక్తుల నుండి. వాటి అసలు విలువకు మించిన వస్తువులను అమ్మడం అనేది ప్రజల జేబుల నుండి డబ్బును దోచుకోవడానికి మరొక మార్గం. దొంగతనం చేసే అనేక మార్గాలను ఇక్కడ వివరించడానికి చాలా సమయం పడుతుంది. దొంగకండి అని దేవుడు చెప్పాడని తెలిస్తే చాలు. దొంగతనం గురించి దేవుడు ఏమి చెప్పాడో చూపించడానికి మరికొన్ని లేఖనాలను ఉటంకిస్తూ ముగిస్తాను. దొంగిలించవద్దు, మోసం చేయవద్దు లేదా అబద్ధం చెప్పవద్దు, అతనిని దోచుకోవడానికి ఎవరినీ ఉపయోగించుకోవద్దు, మీరు నియమించుకున్న ఒకరి వేతనాన్ని ఒక్క రాత్రి కూడా వెనకేసుకోకండి. లేవియకాండము 19:11-13 యజమానులు తమ సేవకులకు వేతనాలు చెల్లించడంలో విఫలమైతే దొంగతనానికి పాల్పడతారు. ఎవరైనా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసినా అతన్ని అమ్మడానికి లేదా బానిసగా ఉంచడానికి మరణశిక్ష విధించాలి. నిర్గమకాండము 21:16 మరియు ద్వితీయోపదేశకాండము 24:7 ఇస్రాయేలీయుడైన ఆకాను యెరికోపై దాడి చేస్తున్నప్పుడు దేవుడు నాశనం చేయాలని చెప్పిన వస్తువుల నుండి అందమైన అంగీ, వెండి మరియు బంగారాన్ని దొంగిలించాడు. దేవుడు తన పాపానికి మొత్తం ఇస్రాయేలు తెగను నిందించాడు మరియు దొంగిలించినందుకు వారిని నిందించాడు. ఆయతో జరిగిన యుద్ధంలో వారు ఓడిపోయారు. ఆచాన్ దొంగిలించిన పాపం కారణంగా 36 చంపబడ్డారు. ఆకాను దొంగతనం చేసిన పాపం తెలిసి ఇస్రాయేలీలందరూ అతనిని, అతని కుమారులను, కుమార్తెలను, అతని గాడిదలను, గొయ్యలను మరియు అతనికి ఉన్నదంతా రాళ్లతో కొట్టారు. అప్పుడు ప్రభువు కోపగించలేదు. జాషువా 7 అక్షాలోము ఇస్రాయేలు ప్రజల హృదయాలను దొంగిలించాడు మరియు దానితో తన దైవభక్తిగల తండ్రి దావీదు నుండి రాజ్యాన్ని దోచుకున్నాడు. కాని అతను చంపబడ్డాడు. ముఖస్తుతి లేదా లంచం ద్వారా ప్రజల హృదయాలను దొంగిలించడం పాపం మరియు చెల్లించదు. 2 Samuel 15:6 అనైతిక స్త్రీ దోచుకున్న నీరు తీయగా ఉంటుంది, అని చెప్పి పురుషుల హృదయాలను దోచుకుంటుంది. వారు వారిని నరకం యొక్క లోతులకు నడిపిస్తారు. ఇతర పురుషుల భార్యలను దొంగిలించే అనైతిక పురుషులు కూడా ఉన్నారు. ఇళ్లను విచ్ఛిన్నం చేస్తారు మరియు తమపై తాము విచారం మరియు తీర్పును తెచ్చుకుంటారు. సామెతలు 9:13-18 వరకు. దొంగతనం చాలా తరచుగా హత్య మరియు మరణానికి దారితీస్తుంది. యిర్మీయా 7:9, ఒక దొంగ ఇంట్లోకి చొరబడి చంపబడితే అతనిని చంపినవారు హత్యకు పాల్పడలేదు. నిర్గమకాండము 22:2. ఈ దేశంలో నివసించే ప్రజలపై ప్రభువుకు ఒక ఆరోపణ ఉంది. దేశంలో విశ్వాసం లేదా ప్రేమ లేదు మరియు ప్రజలు నన్ను తమ దేవుడిగా అంగీకరించరు. వాగ్దానాలు చేసి వాటిని ఉల్లంఘిస్తారు. వారు అబద్ధం, హత్య, దొంగతనం మరియు వ్యభిచారం చేస్తారు. హోషేయా 4:1-2, ప్రతి దొంగ భూమి నుండి తీసివేయబడతాడు. యెహెజ్కేలు 5:3-4, పాపం, దొంగతనం, దాని జీతం, మరణం చెల్లిస్తుంది. రోమన్లు 6:23, గత వారం ఒక వ్యక్తి ఒక గొర్రెను దొంగిలించి దానిని చంపి మృతదేహాన్ని తన సైకిల్ వెనుక భాగంలో బిగించిన సంచిలో పెట్టాడు. అతను వెడుతుండగా గొర్రె పాదాలలో ఒకటి సైకిల్ చక్రంలోకి సంచిలో నుండి వచ్చింది. దొంగ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దొంగతనం చేసే పనిలో ఉన్నప్పుడు 100,000 మంది ప్రాణాలు కోల్పోయారు లేదా అలా చేయాలనే ఉద్దేశ్యం లేకుండా హంతకులుగా మారారు. బహుశా మీరు కనుగొనబడకుండా సంవత్సరాలుగా దొంగిలించి ఉండవచ్చు, కాని మీ పాపం మిమ్మల్ని కనుగొంటుంది. యేసు ఇలా అన్నాడు, మరుగు చేయబడినది బయటికి తీసుకురాబడుతుంది మరియు కప్పబడినది బయటపడుతుంది. మార్క్ 4:22, దురాశ దొంగతనానికి దారితీస్తుంది. దురాశను విగ్రహారాధన అంటారు ఎందుకంటే అది ప్రపంచంలోని వస్తువుల నుండి దేవుడిని చేస్తుంది. కొలొస్సెలు 3:5, దేవుడు ఇలా చెప్పాడు, మరొకరి ఇంటిని ఆశించవద్దు, అతని భార్యను, అతని దాసులను, అతని పశువులను, అతని గాడిదలను లేదా తనకు కలిగిన మరేదైనా కోరుకోవద్దు. నిర్గమకాండము 20:17, దురాశ మరియు దొంగతనం హత్యలు వ్యభిచారం గర్వం మరియు మోసంతో కలిసి హృదయంలో నుండి బయటకు వస్తాయని యేసు చెప్పాడు. మార్క్ 7:21-23, మీరు దొంగిలించే కోరిక మరియు అలవాటు నుండి విముక్తి పొందాలనుకుంటే మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి మరియు అతను తన ప్రేమ మరియు అతని పవిత్రాత్మతో నిండిన కొత్త మరియు స్వచ్ఛమైన హృదయాన్ని మీకు ఇస్తాడు. దొంగతనం చేసే అలవాటు నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఒక వ్యక్తి దేవుడిని మోసం చేయడం సరైనదేనా? ఇస్రాయేలీలు తమ ఆదాయంలో 1/10 తనకు చెల్లించకుండా మోసం చేసినందుకు దేవుడు వారిని నిందిస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, దేశమంతా నన్ను మోసం చేస్తున్నందున మీ అందరికీ శాపం ఉంది. మీ దశమభాగాలలోని పూర్తి మొత్తాన్ని ఆలయానికి తీసుకురండి. నేను స్వర్గపు కిటికీలను తెరుస్తాను మరియు అన్ని రకాల మంచి విషయాలను మీపై సమృద్ధిగా కుమ్మరిస్తాను. దయచేసి చదవండి. మలాకీ 3:7-12. మన ఆదాయంలో 1/10 మనకు కాదు, దేవునికి చెందుతుంది. మనం చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడం ద్వారా దేవుని గౌరవాన్ని అపరాధం చేయకుండా మనం కూడా జాగ్రత్త పడదాం. చట్టాలు 12:21-23, రోమన్లు 13:8-10 మనం చదువుతాము, ఎవరికీ బాధ్యత వహించవద్దు, మీకు ఉన్న ఏకైక బాధ్యత ఒకరినొకరు ప్రేమించడం. వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆ మరొకరికి చెందిన దానిని కోరుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించినట్లే నీ పొరుగువారిని ప్రేమించుము. మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు అతనిని ఎప్పటికీ తప్పు చేయరు. యేసు ఇలా అన్నాడు, అడగండి, మీకు లభిస్తుంది, వెతకండి మరియు మీరు కనుగొంటారు, తట్టండి మరియు తలుపు మీకు తెరవబడుతుంది. మాథ్యూ 7:7, ఆయన రాజ్యాన్ని గూర్చి శ్రద్ధ వహించండి మరియు ఆయన మీకు ఈ వస్తువులను, ఆహారం మరియు బట్టలు అందజేస్తాడు. లూకా 12:22-31, ఎన్నడూ పనిచేయని అనేక మంది స్త్రీ పురుషులు తాము చేయగలిగినదంతా దొంగిలిస్తూ జీవించేవారు నేడు నిజాయితీగల క్రైస్తవులుగా ఉన్నారు. వారు తమ పాపాలను దేవునికి మరియు మానవునికి ఒప్పుకున్నారు. వారు దొంగిలించిన వస్తువులను వారు ఎక్కడ తిరిగి చెల్లించగలరు? దేవుడు వారిని క్షమించి వారికి కొత్త హృదయాలను మరియు కొత్త ఆత్మను, సత్యపరిశుద్ధాత్మను ఇచ్చాడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, అపవాదికి అవకాశం ఇవ్వకు. దొంగతనాలు చేసేవాడు దొంగతనం మానేసి పని ప్రారంభించాలి. తనకు తాను నిజాయితీగా జీవించడానికి మరియు పేదలకు సహాయం చేయగలగాలి. ఎఫెసీయులు 4:27-28 వరకు, యేసు మీ హృదయంలోకి మరియు ఇంటికి రానివ్వండి, మరియు మీరు ఇకపై దొంగిలించాల్సిన అవసరం లేదు. పన్ను వసూలు చేసే జక్కయ్య ఇంట్లోకి యేసు వచ్చినప్పుడు ఎక్కువ పన్నులు వేసి ప్రజల సొమ్మును దోచుకున్నాడు. జక్కయ్య ఇలా అన్నాడు, వినండి సార్, నా వస్తువుల్లో సగం పేదలకు ఇస్తాను. ఎవరినైనా మోసం చేసి ఉంటే దానికి 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను. యేసు అతనితో ఇలా అన్నాడు, ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. లూకా 19:1-10. దురాశ మరియు దొంగతనం మనిషి హృదయం నుండి బయటకు వస్తాయి. మీరు దొంగతనం చేసే పాపం మరియు అలవాటు నుండి విముక్తి పొందాలనుకుంటే మీ హృదయాన్ని యేసుకు ఇవ్వండి. ఆయన తన ప్రేమతో నిండిన కొత్త హృదయాన్ని మీకు ఇస్తాడు మరియు అతను మిమ్మల్ని విడిపిస్తాడు.